భగవద్గీత 3వ అధ్యాయం 17వ శ్లోకం. యశ్యాత్మార ద్రవశ్యాత్ ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్యవచ సంతుష్ట సస్య కార్యాన్నవిద్యతే. అనువాదం: ఆత్మానుభవపూర్ణమైన జీవితంతో ఆత్మ ఎందే ఆనందమును పొందుతూ ఆత్మ ఎందే తృప్తుడై పూర్తి సంతృష్టిని పొందిన వానికి చేయవలసిన బాధ్యతలేమీ లేవు. చెప్పండి. ఆత్మానుభవపూర్ణమైన జీవితంతో ఆత్మయందే ఆనందాన్ని కొంచెం ఆత్మయందే తృప్తుడే పరిపూర్ణ సంతృష్టి పొందిన వానికి చేయవలసిన బాధ్యతలేమీ లేవు. తాత్పర్యం: పూర్తిగా కృష్ణ చైతన్యం నందు ఉండి కృష్ణపరమైన కర్మలచే తృప్తిగా బతుకువాడికి సమాజంలో చేయవలసినటువంటి బాధ్యతలేమీ లేవు. కృష్ణ చైతన్యవంతుడికి వేలాది యజ్ఞ నిర్వహణ ప్రభావమైన కల్మష మార్జనము శీఘ్రమే కలుగుతున్నది. చైతన్యం ఆ విధంగా శుద్ధపడినప్పుడు మనిషి తనకు కృష్ణ భగవంతుడితో గల సంబంధాన్ని తెలుసుకొనగలుగును. అట్టి వానికి విద్యుక్త ధర్మము భగవంతుడు కరుణితే హృదయం నందు ప్రకాశితమగును. కనుక అతడు వేద నిర్దేశాలను అనుసరించవలసిన నిర్బంధము ఏమాత్రం ఉండదు. అటువంటి కృష్ణ చైతన్యవంతుడు లౌకిక కర్మలందు మగ్నుడు కాడు. అంతేగాక అతడు స్త్రీలు మత్తు పదార్థములు వంటి మోహపూర్వక విషయములందు ఏమాత్రము ఆనందాన్ని పొందడు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన కళాశయ చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార త్రివాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే.
ఆత్మానుభవపూర్వమైన జీవితంతో ఆత్మయందే ఆనందాన్ని పొందుతూ ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతృష్టి పొందిన వారికి చేయవలసినటువంటి బాధ్యతలు ఏమీ లేదు. ఇక్కడ మనం చదివింది ఎవరైతే ఆత్మ స్థితులై ఉంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక గతివిధుల్లో ఎవరైతే సంతృష్టిగా ఉంటారో, అటువంటి వాళ్ళు వాళ్ళకి సామాజిక బాధ్యతలేమి లేవని ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు. అంటే అప్పుడప్పుడు భక్తులు తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు 24 గంటలు జీవితం అంతా కూడా కృష్ణుడి సేవలు, తెలియనటువంటి వాళ్ళు తప్పు పట్టచ్చు, ఇతను ముసలి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఈయన తన ఆనందం కోసం లేదా తన స్వార్థం కోసం ఇట్లా బతుకుతున్నాడు, ఇది న్యాయమా అని చెప్పి నిజానికి మనం మనసును పూర్తిగా కృష్ణుడిలో పెట్టుకోగలిగితే అటువంటి వ్యక్తికి నిజంగా బాధ్యత లేని లేదు. ఎందుకంటే మన వర్ణాశ్రమ ధర్మంలో ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్యము, గృహస్థుడు, వానప్రస్థము, సన్యాసం. అంటే మనిషి నిజానికి చేరుకోవాల్సింది సన్యాస స్థితి. సన్యాసం అంటే అన్ని కార్యాలు వదిలిపెట్టిన వాడు సన్యాసిని కాదు, దైహిక కార్యాలు, ఈ శరీరానికి సంబంధించినటువంటి అంటే కుటుంబం ఉండొచ్చు, వృత్తి ఉండొచ్చు, అవన్నీ వదిలిపెట్టి అతను ఏం చేస్తూ ఉంటాడు, సోమరిగా ఉంటూ ఉంటాడా, గమ్ములు ఉంటూ ఉంటాడా, అతను పరాన్న జీవిలాగా ఇతరుల మీద ఆధారపడి బతుకుతూ ఉంటాడా. కానీ భగవద్గీతలో ఈ వర్ణాశ్రమ విధానాన్ని చేత కృషిలో ప్రతి మనిషి ఆఖరిలో సన్యాసం. అంటే ప్రస్తుతం మనం నేను సంపాదిస్తున్నాను, నేను చేస్తున్నాను పని అట్లానే, దాన్ని మనం అహంకారం అన్నాం. కానీ నిజానికి మనుషులు ఏం చేస్తున్నా కూడా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడు. కర్మ అంటే వాది కారస్తు మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలయతుడు మాతే సంతోషకరమే. ప్రతి మనిషి పని చేయవచ్చు, కానీ దాని ఫలితం ఏంటి, దానివల్ల మనకు కావాల్సినంత ఆదాయం కలుగుతుందా, మనకి మనం కోరుకునేటువంటి ఆనందం కలుగుతుందా, మనం చేసేటువంటి పని నుంచి మనం పని చేయడానికి మనకు అవకాశం కలుగుతుందా లేదా. అప్పుడు మనం నిరుద్యోగిగా ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటాం పని చేయాలని, కానీ మనకి తగినటువంటి పని దొరకకపోవచ్చు. లేదా మనం పని చేయాలని కానీ మనకు జాబ్ రావచ్చు, భగవంతుడు నువ్వు ఆకర్లేదు, నీ పని ఆకర్లేదు, బయటికి పో భగవంతుడు మనం అనుకుంటా ఉంటాం, లేకపోతే తగ్గదని భగవంతుడు మనకి చెప్పచ్చు, నువ్వు ఆకర్లేదు, నీ పని ఆకర్లేదు, మనం పోయినా కూడా ఈ ప్రపంచం నడుస్తాను. కాబట్టి ఎవరైతే ఈ రకంగా కృష్ణ చైతన్యంలో లేరో అటువంటి వాళ్ళకి ఈ బాధ్యతలన్నీ. కానీ ఎవరికైతే తెలుస్తుందో ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. భగవంతుడు లేకుండా పని జరగదు. మనం చేయవలసింది భగవంతుడు చెప్పినట్టు చేయాలా. అంటే ప్రతి మనిషి కూడా ఆఖరిలో సన్యాసం అంటే మనం సొంతగా కల్పించుకున్నటువంటి పనులను పక్కన పెట్టి కృష్ణుడు చెప్పినటువంటి పనుల్ని చేయడం. అంటే పని చేయకుండా ఏమంటాడు సన్యాసి, సన్యాసి కల్పించుకున్నటువంటి పనులను పక్కన పడేసి ఉదాహరణకి కుటుంబాన్ని మనం పెట్టుకున్నాం కదా, దేవుడు ఏం చెప్పలా, దేవుడు భగవద్గీతలు ఎక్కడ నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పెళ్ళం బిడ్డలు పెట్టుకుని వాళ్ళ కోసం జీవితం అంతా తాపత్రయపడు, దాని నుంచి బయటపడ్డాను చేస్తున్నాడు కృష్ణుడు భగవద్గీత, దాని నుంచి బయటపడ్డాట. మామూలుగా స్త్రీలందరికీ వాళ్ళకి వాళ్ళ శారీరక నిర్మాణం వల్ల కానీ వాళ్ళ మానసిక స్థితి వల్ల కానీ స్త్రీలందరికీ ఒక పురుషుడి యొక్క ఆశ్రయాన్ని పొందడం వాళ్ళకి అవసరం. కానీ పురుషుడికి అవసరం లేదు, అతను స్త్రీ యొక్క అవసరం పురుషుడికి లేదు, కానీ స్త్రీలకి పురుషుడి యొక్క అవసరం ఉంది. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ శరీరం వాళ్ళు వాళ్ళు మోసపోవచ్చు, వాళ్ళకి బలం ఉండదు, అటు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అటు ప్రతి స్త్రీ కూడా ఎవరో ఒకళ్ళు ఆశ్రయంలో ఉండాలా, దానివల్ల నువ్వు నా సేవకుడిగా బతికి నువ్వు నన్ను చేరుకో భగవంతుడు మనకి ఇచ్చింది. కాబట్టి స్త్రీలో పురుషుడితో ఉండి పురుషుడు భక్తుడైనట్లయితే మంచివాడైనట్లయితే స్త్రీలు వెతుక్కోకుండానే తమ భర్త వెంట వాళ్ళు మంచి మార్గంలో లేదా ఈ భక్తి మార్గంలో పోతూ ఉండొచ్చు. వాళ్ళ జీవితానికి ఎదగడానికి అవకాశం వాళ్ళకి దొరికింది. కానీ పురుషులు వాళ్ళు మనం భగవంతుడే పూజిస్తున్నా, మనం కుటుంబమే పూజిస్తున్నా, మనం కుటుంబమే పూజిస్తున్నాం అంటే మనం పురుషుడిగా మనం పోవాల్సినటువంటి దిశను వదిలిపెట్టి మనం టైం పాడు చేసుకుంటున్నట్టు లెక్క. కాబట్టి సరైనటువంటి కుటుంబ జీవితం అంటే పురుషుడు గురువు కృష్ణుడు వెనకాల ఆయన వెలిగిపోతూ ఉంటాడు, స్త్రీ అటువంటి భర్త వెనకాల వెలిగిపోతూ ఉంటుంది. ఈ రకంగా అందరికి కూడా బిడ్డలకి భార్యకి అందరికి కూడా భగవంతుని దిశలో పోయేటువంటి అవకాశం కలుగుతుంది. బట్ పాయింట్ వచ్చే భగవంతుడు ప్రతి మనిషిని ముఖ్యంగా ఎవరైతే శూద్రులం కాదు, భగవంతుని వర్ణాశ్రమాలు నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు ఆశ్రమాలు మీకు చెప్పాము, బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, సన్యాసాశ్రమం. తర్వాత నాలుగు వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. శూద్రుడు అంటే పూర్తిగా ఎలాంటి ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు. మీరు తెలుసుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది, శూద్రుడు అంటే అదేదో ఒక జాతి కాదు, ఆత్మజ్ఞానం ఏమాత్రం లేనటువంటి వాడు శూద్రుడు. అంటే అతను పుట్టింది బ్రాహ్మణ కులంలో పుట్టినా అతనికి ఆత్మజ్ఞానం లేనట్టయితే అతను ఏమైపోయినట్టు శూద్రుడైపోయినట్టు. అది కాకుండా ఏమైనా పేరుకి శూద్ర కులంలో పుట్టినా అతనికి ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉంటే అతను ఇట్లా భగవద్గీత చదువుకోవడం, భక్తుల సాంగత్యం చేయడం, అప్పుడు మనం ఒప్పుకోవాలి ఆ వ్యక్తి శూద్రుడు కాడు. ఎందుకంటే అతనికి ఆత్మజ్ఞానం ప్రతి అతనికి మెలకువ ఉన్నది. బట్ ఇక్కడ ఎవరైతే తమని శూద్రులు కావాలనుకుంటారో లేదా ఎవరైతే నేను శరీరం కాదు ఆత్మని, కాబట్టి దీని గురించి నేను చేయవలసి ఉన్నది, మళ్ళీ ఎవరు చేస్తున్నారు ఎంతవరకు మన కుటుంబం, ఉద్యోగం, మన సమాజం. కానీ ఎవరికైతే అర్థమవుతుందో నేను శరీరం కాదు నేను ఆత్మని, కాబట్టి నేను ఈ విషయం గురించి ఏం చేయాలా, నేను ఆత్మనైతే నేను ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాను, నేను ఆత్మనైతే ఆధ్యాత్మికంగా నాకు ఉండేటువంటి బాధ్యతలు ఏంటి, ఆత్మ యొక్క అవసరాలు ఏంటి, ఆత్మ యొక్క అవసరాలు ఏంటి, ఆత్మకు ఉండేటువంటి బాధ్యతలు ఏంటి, ఆత్మ ఈ శరీరంలోకి రావడం అవసరమా, అవసరం లేకపోతే మరి బయటపడడం ఎట్లా, దీనంతా కూడా ఎవరైతే ఉన్నత కులాలు అనుకుంటూ ఉంటారో, మేము క్షత్రియులు, మేము వైశ్యులు, మేము బ్రాహ్మణులు, వాళ్ళందరి మీద ఈ బాధ్యత ఒత్తికి వచ్చి పడుతుంది. వాళ్ళకి అవగాహన లేనట్లయితే దీనికి సంబంధించి వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు దీని గురించి ప్రయత్నం చేయకపోతే వాళ్ళంతా కూడా సూదులు లేనట్లేక. బట్ ఇక్కడ శాస్త్రాలు చెప్పబడి శూద్రుడు కానటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఆధ్యాత్మిక బాధ్యతలను తెలుసుకోవాలి. కాబట్టి సన్యాసం అంటే మనం ఏం పని లేకుండా తిరుగుతూ మనం సమాజం మీద ఆధారపడి బతకడం కాదు. మనం సన్యాసి అంటే ఎవరైతే భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యతల్ని, నిజానికి సన్యాసికి ఎక్కువ పని ఉంటుందంట. మనం కుటుంబంలో ఉంటే మన ఒక భార్య ముగ్గురు బిడ్డలు, మనం సన్యాసి అయినట్లయితే ఊళ్ళో ఉండే కుటుంబాలన్నీ మన కుటుంబమే కదా, అటు ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ సాయం చేయాల్సిన బాధ్యత. నా పని కాదని దానికి లేదు. సన్యాసం పుచ్చుకున్నా అంటే ఎవరు వచ్చి కలుసుకోవాలన్నా, ఎవరు వచ్చి నేర్చుకోవాలన్నా వాళ్ళందరికీ. కాబట్టి మనం ఈ సమాజానికంతా కూడా కృష్ణ చైతన్యం అందించడానికి మనం మందిరాలు కట్టడం కానీ, పుస్తకాలు రాయడం కానీ, వాళ్ళ మందిరానికి రాకపోయినా వాళ్ళ ఇళ్ళకు పోయి పని పెట్టి, వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళందరికీ మీకు ఇది అవసరం, దీన్ని మీరు అర్థం చేసుకోండి, దీని గురించి మీరు ఏదైనా చేయవలసినటువంటి అవసరం అన్నది ఎన్ని నచ్చ చెప్పాలా. మరి ఆ ఊరంతా మనకి పనులుంటే సన్యాసాన్ని ఖాళీగా ఉన్నాడు. నన్ను అడగచ్చు స్వామి, మీరు సన్యాసి, మీరు నెల్లూరులో ఉండేటువంటి ప్రజలందరినీ కలుసుకున్నారా, ఏం చెప్పాలి? బహుశా మందిరానికి వచ్చే వాళ్ళందరినీ కూడా నేను పర్సనల్గా అందరినీ నేను కలుసుకుని ఉన్నాను కదా. కొంతమందిని కలుసుకుంటే కొంతమందిని ముఖ పరిచయంతో తెలుసుకోవాలి. కానీ మందిరానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేను వ్యక్తిగత రూపంలో వాళ్ళెవరు నాకు తెలియదు, ఊరంతా నాకేం తెలిసి ఉంటుంది. కానీ నాకైనా పని తక్కువ ఉందా, కావాల్సినంత పని. కాబట్టి సన్యాసి అతనికి నిద్ర తక్కువ, తిండి తక్కువ చేసుకుని వాళ్ళు ఏ రకంగా మనం అధికాధికులకి ఎక్కువ మందికి మనం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, భగవంతుడు నాకు ఆత్మకి శరీరానికి తేడా తెలిసినటువంటి తెలివితేట, నాకు బ్రాహ్మణుడి లక్షణాలు భగవంతుడు నాకు కలిగించినాడు, నేను ఆనందంగా నేను సుఖంగా బతకగలను, కాబట్టి నేను మిగతా వాళ్ళకు కూడా ఈ సుఖపడేటువంటి మార్గాన్ని, ఆనందంగా బతికేటువంటి మార్గాన్ని వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత కదా. మన దగ్గర సుఖపడడానికి మన దగ్గర రహస్యం, మనకి దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నట్లయితే మనం ఇతరులకు కూడా వాళ్ళకి అమేజ్ చేయాలి కదా. ఎందుకంటే వైష్ణవ పర దుఃఖ దుఃఖి, వైష్ణవుడు తనకు తాను ఆనందంగానే బతుకుతున్నాడు, కానీ వైష్ణవుడు కూడా దుఃఖం ఉంటుందంట. వైష్ణవుడికి దుఃఖం తన సమస్యల వల్ల కాదు, సమాజం నుంచి, ఈ మానవ సమాజం వాళ్ళు కృష్ణ చైతన్యం ప్రతి వాళ్ళకి రుచి ఎందుకు లేదు. ఈ మానవ సమాజం వాళ్ళు ఆనందంగా బతకచ్చు, కానీ వాళ్ళు పరిశ్రమ చేసుకుంటూ వాళ్ళ దుఃఖాలని ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు 24 గంటలు ఆలోచిస్తూ ఉంటారు. సన్యాసులు అయినటువంటి వాళ్ళు లేదా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు 24 గంటలు మనం ఏం చేస్తే మనం ప్రజల్ని కృష్ణుడి వైపుకి తిప్పచ్చు. మనం రథయాత్ర చేయడం కానీ, జన్మాష్టమి చేయడం కానీ, మనం నగర కీర్తన చేయడం కానీ, ఉద్దేశం అంతా ఏంటి, మనం ప్రజల్లో ఈ విషయం గురించి వాళ్ళని ఆలోచింపజేయడానికి మనం ఇటువంటి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాం. దానివల్ల వాళ్ళు మన సంపర్కంలోకి వచ్చి వాళ్ళు కొద్దిగా ఏంది ఇటు చేస్తున్నారు, దాని గురించి ఆలోచిస్తారు. వాళ్ళ బుద్ధికి కూడా అందినట్లయితే ఇది కీర్తన చేయడం, చాలామంది తెలియనటువంటి వాళ్ళు దీన్ని అత్యుత్తమ సమాజ సేవగా వాళ్ళు దీన్ని చూడరు. మేము చెబుతా ఉంటాం, మీ దృష్టిలో సమాజ సేవ అంటే ఏదైనా కావచ్చు, హూ కేర్స్. అజ్ఞానంలో ఉండేటువంటి వాళ్ళు ఇటు చేయాలి అటు చేయాలని చెబుతూ ఉంటే మనం అది ఎందుకు వినాలా, ఎందుకంటే అది పూర్తి సమాధానం కాదు. ప్రజలు చెప్పేటువంటి సమాధానాలు అది పూర్తి సమాధానం కాదు, భగవంతుడు చెప్పేటువంటిది. భగవంతుడు చెబుతున్నాడు, అది మనకు అర్థం కాకపోవచ్చు కానీ అది కరెక్ట్. భగవంతుడు గీతలో చెప్పేది మన సమస్యలన్నిటికీ కూడా అది సంపూర్ణమైనటువంటి సమాధానం. ఎందుకంటే భగవంతుడికి అంతా తెలుసు. మళ్ళీ ఏమాత్రం వినయమన్నా కూడా, మన ఏమాత్రం తెలివితేటలన్నా కూడా, మనం సొంత ఫార్ములాలు, మనం సొంత పరిష్కార మార్గాలు వాటిని కనిపెట్టడం, వాటిని చెప్పడం కాకుండా మళ్ళీ వినయం తెలివితేటలంటే భగవంతుడు చెప్పినదే మానవ సమాజం సమస్యలకి సమాధానం. కాబట్టి నేను భగవంతుడు ఏం చేయమంటున్నాడు దాన్ని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా, దాన్ని నా జీవితంలో ఆచరించి చూడాలా. అందుకే చైతన్య మహాప్రభు అన్నాడు ఆయన, భారత భూమిలో ఏల మనుష్య జన్మ జన్మ సార్థక కరి కరో పరోపకార. మన గుడ్డిగా మనకు అనుభవం లేకుండా, మనకి నమ్మకం లేకుండా, మనం యాంత్రికంగా మనం పై పైన ఇట్లా చేయడం కాదు, మనం నిజంగా లోతుగా దీని గురించి మనం జిజ్ఞాస చేసి కూర్చుని కదా ఇట్లా మనం ప్రవచనం ద్వారా కాంటాక్ట్లోకి వస్తాం. అందుకే ఇస్కాన్ మందిరాల్లో మామూలుగా పొద్దున సాయంత్రం క్లాసులు అయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఇదేదో మీరు వినేసి మీరు సంకోచపడాల్సిందే లేదు, వినేసి మనం మనకు నమ్మకం లేకపోతే వదిలేసిపోవడం కాదు, మనం కొద్దిగా దీని గురించి మాట్లాడి అడిగి వార్తాలాపం చేసి ప్రశ్నోత్తరాలతో ఈ చెప్పినటువంటి మార్గం అది సరైనటువంటి మార్గమా, మనకి అవసరమైనటువంటి మార్గమా, ఇది ప్రతి మనిషికి కూడా అవసరమైనటువంటి మార్గమా, ఏది తెలుసుకున్నట్టయితే అప్పుడు నిజానికి అందుకే కృష్ణుడు భగవద్గీతలు అంటాడు, ఈ సందేహాలు అనేటువంటివి అవి భూతాలు దయ్యాలు లాంటివి. భూతాలు దయ్యాలు ఉన్నాయంటే మనం ఆ ప్రాంతానికి భయం భయం, అదే మన సందేహాలు మనకి సమస్యలు ఉన్నట్లయితే మనం గట్టిగా ఈ మార్గాన్ని పట్టుకోలేము, ఎందుకంటే డౌట్స్ మనకు అనిపించదు ఇది సమాధానం అని చెప్పి. కానీ మనం కొద్దిగా లోతుగా దిగి మనం దగ్గరికి వెళ్ళి మనం విషయాన్ని చర్చించి తెలుసుకున్నట్లయితే తప్పకుండా మనకి తెలుస్తుంది భగవంతుడు చెప్పినటువంటిది. ఎవరన్నా స్వామి అంటే సొంత సిద్ధాంతాలు చెప్పేటువంటి వాడు అతను ప్రజల్ని మోసం చేస్తున్నాడు. అంటే సొంత సిద్ధాంతాల ద్వారా మనం జీవిత సమస్యల్ని పరిష్కారం, భగవంతుడు చెప్పినటువంటి సిద్ధాంతం, భగవంతుడు చెప్పినటువంటి మార్గం నిజమైనటువంటి గురువు పని. ఆయన మార్పులు చేర్పులు చేయకుండా, రాజీ పడకుండా ఆయన సమయాన్ని మనుషుల్ని చూసి ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో వాళ్ళకి అందిస్తాడు. అది భగవద్గీత జ్ఞానం. అది 5000 సంవత్సరాల క్రితం ఉంది, అది సృష్టి ప్రారంభం నుంచి ఉంది. ఇప్పుడు కూడా ప్రభుపాద స్వామి ఆ భగవద్గీతని రాజీ పడకుండా భగవద్గీతని ఉన్నదిన్నట్లుగా అమెరికాలో కానీ, చైనాలో కానీ, పాకిస్తాన్లో కానీ, ఆఫ్రికాలో కానీ ఇస్కాన్ ప్రచారం ఉందంటే ఎక్కడికి పోయిన వాళ్ళు కూడా కృష్ణ భక్తి, కృష్ణనామ సంకీర్తన అంటే వాళ్ళందరికీ ఎలా అర్థమైంది కృష్ణుడు దేవుడని, వాళ్ళు జీవిత సమస్యలకి భగవన్ నామం సమాధానం అని వాళ్ళకి ఎలా అర్థమైంది, లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. మీకు జపం చేసేప్పుడు చిన్న స్టోరీ చెబుతాను చెప్పా, అది చెప్పి ఆఫ్ చేస్తాను. మనం భగవన్ నామం జపం చేస్తున్నప్పుడు మనకి శక్తులు కలుగుతాయి, మనకి పలుకుబడి కానీ డబ్బు కానీ మనకు సమర్థత. మనం భగవన్ నామం ప్రచారం చేసేప్పుడు మనకు అనిపించవచ్చు నేను ఇతరులను ఎట్లా వాళ్ళని వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పగలను, నేను వాళ్ళని ఎలా భక్తులు చేయగలను, నాకు క్వాలిఫికేషన్ ఏముంది. కానీ మనం ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు మనకి యోగ్యతను కలిగిస్తాడు. ఎవరైతే కృష్ణుడికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటారో భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇస్తారు. తెలియదు అట్లా కదా. కృష్ణ భక్తులకు వచ్చిన వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు. మొదట్లో వచ్చినప్పుడు మనకి ఇంత జ్ఞానం కానీ మనకి ఈ రకమైనటువంటి ఎబిలిటీస్ మనకి సమర్థత కానీ మనకు ఉండదు. కానీ కృష్ణ భక్తులు ఉంటే పోతుంటే మనం ఏ రకంగా మన పని కుశలతాపూర్వకంగా మనం చక్కగా మనం పని చేసుకోవచ్చు. మనకి ప్రారంభంలో యోగ్యత లేదు కానీ ఈ భజన చేస్తూ ఉంటే జపం చేస్తూ ఉంటే మెల్లిగా మనకి యోగ్యతలు కలుగుతాయి. మన దగ్గరికి డబ్బు వస్తుంది, మన దగ్గరికి మనుషులు వస్తారు. ఎందుకంటే మనకి భగవంతుడికి సేవ చేయాలనే కోరిక అది ఒకవేళ ఒక్కడ వల్ల అయ్యేటువంటి పని కాదు. అంటే ఏదైనా పెద్ద పనులు చేయాలంటే 10 మంది టీం లాగా, అదే ఏదైనా పని చేయాలంటే మనకు వచ్చే జీతంతో మందిరం కట్టడం వీలు కాదు. కానీ 10 మంది సహకరించినట్లయితే కాబట్టి భగవంతుడు దీనికి మనం భజన చేస్తుంటే ఆయన ఏర్పాటు చేస్తే మనకి శక్తులు కలుగుతాయి. కాబట్టి మనం ఈ చూపుడు వేలు జపం చేసేప్పుడు చూపుడు వేలు మనం ఎదుర్కొంటూ పెట్టుకుంటాం, దాంతో జపం చేయము. దాని అర్థం మనం భగవన్ నామంలో మనకి శక్తి కలిగినట్లయితే మనం ఏదో స్పెషల్ లేదా ఇతరులు భగవన్ నామం జపం చేయట్లేదు దానివల్ల వాళ్ళకి బలహీనతలు పోవటం లేదు, వాళ్ళకంటే మనం ఏదో గొప్పవాడు అనుకోవడం లేదా మనకుండే ఎబిలిటీస్ అది మన యొక్క గొప్పతనం అనుకోవడం ఇదంతా కూడా పొరపాటు. ఎందుకంటే అంతా కూడా భగవన్ నామం వల్ల వస్తున్నటువంటి ఈ క్రాంతి, భగవన్ నామం వల్ల వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ. ఇది భగవన్ నామం చేసుకుంటామంటే మనకి అనిపిస్తూ ఉండొచ్చు ఇదంతా అయ్యే పని కాదు నాకేం దొరికింది. బట్ డోంట్ స్టాప్ ఇట్, డోంట్ డ్రాప్ ఇట్, మొదలు మాకంటే. ఎందుకంటే మీరేం ఖర్చు పెట్టలేదు, కష్టపెట్టలేదు. మీరు కొద్దిగా సమయం ఇచ్చుకుంటూ వదలకుండా ముందుకు పోతూ ఉండండి. వెళ్ళిగా తెలుస్తుంది ఈ భగవన్ నామం అనేది మన జీవితానికి ఊహించని విధంగా ఎంత మనకి మేలు చేస్తుంది. అందుకే ఆఖరిలో మనం భగవన్ నామం కోసమే బతకడం ప్రారంభిస్తాం. నాకు ఇంకేం ఆఖరలేదు. భగవన్ నామం భగవన్ నామం జపం కీర్తన చేసుకునేటువంటి అవకాశం నాకు కలుగుతున్నటువంటి వాళ్ళు నాకు ఇంక ఈ సంసారంలో నేను వేరుగా కోరుకునేది ఏం లేదు అనేటువంటి స్థితికి వస్తాను. ఇది స్టోరీ అయితే ఇంతకుముందు కూడా చెప్పింటాను. ఒక ఎలక, ఎలక అనేది ఇప్పుడు ఎలక గుండెకాయ విపరీతంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అది ఎంత పెరిగి చేస్తుంది ఎలక, ఎలకలాగా. ఒక ఎలక చూసింది పిల్లి వెనకాల పడుతుంది, దానికంతా కూడా ప్రశాంతం పోయి తిండి తినడానికి కూడా దానికి కష్టంగా ఉంది. ఒకరోజు ఎలక పొరపాటు అటు ఇటు తెచ్చుకుంటూ ఒక కృష్ణ భక్తుడు ఒక మహాత్ముడి దగ్గరికి వచ్చి టక్కనట్టుంది. అట్లా ఇట్లా మందిరంలోకి ఎలకలు వస్తుంటాయి అట్లా. అప్పుడు ఆ ఎలక చూసింది ఈ స్వామి ఎంతో దయగల వాళ్ళలాగా ఉన్నాడు, ఈయన హాని చేసేవాళ్ళలాగా లేడు అని చెప్పి వెళ్ళకెళ్ళి ఆయన దగ్గర కూర్చుంది. భయపడ్డా పిల్లి నుంచి పిల్ల అక్కడ కూర్చుంది. స్వామి అడిగినాడు ఏం కావాలి నీకు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అంటే నాకు ప్రాణ సంకటంగా ఉంది, పిల్లి నుంచి నాకు ప్రాణ భీతిగా ఉంది, అంటే ఏం చేయమంటావు అంటే నన్ను కూడా ఎలా చేయాలి, నన్ను కూడా పిల్లి చేయండి. కథాస్తు పిల్లిగా పిల్లి అయిన తర్వాత తోకాడి చక్కెరను కాదు ఇంటి బయటకు వచ్చి కుక్కలను కాలు పెడుతుంది. మళ్ళీ వచ్చి తెలిసింది ఎక్కడైతే మనకి వరాలు దొరుకుతాయో తెలిసిపోయింది. మళ్ళీ తిన్నగా ఆ పిల్లి ఎలక పిల్లిగా మారి ఆయన కూడా భయం దావక భయం పోక మళ్ళీ సాయి దగ్గరికి వచ్చాడు. ఆయన అడిగాడు మళ్ళీ వచ్చాను అంటే నేను పిల్లినైనా కూడా కుక్కర్లు ఆనకాలు పడుతున్నాయి తినడం కష్టం కదా, అయితే ఏం చేయమంటాం నన్ను కూడా కుక్క చేయండి. తదాస ఆ కుక్క చేసిన తర్వాత ఎంతసేపు అడవిలో కుక్కలు ఉంటాయి, కుక్క కుక్కలను కూడా పులిచి పులి గాట్లించిందంటే ఈ కుక్కలని అటేడు పారిపోతుంది. కుక్క అటేడు తిరుగుతుంటే పులి గాండ్రింపు వినేప్పటికీ దాని గుండె తలబట్టుకు భయం, ఆ శబ్దంలో ఉంటుంది భయం. పులి కానీ సింహం కానీ గర్జించిందంటే మనకి భయం పుట్టుకుంటుంది. అటు మళ్ళీ ఆ కుక్క మళ్ళీ వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చి సాయి రేదం నిలబడింది. ఇంకేం కావాలన్నాడు అంటే సాయి నాకు పులి నుంచి భయం కావాలి, నాకు నన్ను కూడా పులి చేయండి, అప్పుడు ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పులి చేసుకున్నాను, పులి చేయగానే మళ్ళీ సోకటి ఇప్పుడు ప్రారంభించింది. పులి అయ్యేప్పటికీ దానికే వచ్చింది ఇంకా నాకు అడ్డేం లేదు అన్నట్టు అని చెప్పి పులి ఒక చేస్తుంది. ఆ స్వామినే చూస్తాను నాలుగు ఆడిస్తాను అంటే స్వామినే చంపితే నాలుగు. అప్పుడు స్వామి అంటాడు మళ్ళీ పునర్ముషుకోబోవా, మళ్ళీ ఎలాగా ఆ రకంగా మనం భగవన్నాము అంటే మనకి యోగ్యతలు కలుగుతాయి, కానీ దానివల్ల మనం అపరాధాలు చేసుకుంటూ మనం అహంకారాలు కలిగి ఉంటే భగవంతుడు మనం మళ్ళీ ఏం చేస్తారు, పునర్ముషుకోబోవా అంటే మళ్ళీ మనం ఈ సంసార మాయలు మళ్ళీ పడిపోతాం. కాబట్టి భగవన్నామం జపం చేసేప్పుడు మనం వినయాన్ని కలిగి ఉండి అహంకారం లేకుండా ఇతరులకి ఇతరులని వాళ్ళ నీచులు లేదా వాళ్ళు పనికి మాలనాళ్ళు లేదా నేను గొప్పవాడిని ఇట్లంతా కాకుండా మనం నేను ఇతరులకి సహాయం చేసేటువంటి అవకాశం నాకు కలిగింది అంటారు కదా ఎవరు కూడా అన్నారు. ఎప్పుడైనా మనం ఏదైనా 10 రూపాయలు అనిపిస్తుంటే నేను 10 రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం నాకు కలుగుతుంది, నేను దానం చేశాను కాదు నాకు ఇచ్చేటువంటి వాడు తీసుకోనంటే మనం ఎవరికి ఇస్తాం, మీరు వచ్చి నాకు 50 రూపాయలు ఇస్తా అంటారు, అక్కర్లేదు 50 రూపాయలు అంటారు. ఈ దానాన్ని తిరస్కరించవచ్చు, కానీ దానం ఇచ్చేప్పుడు తీసుకునేవాడు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. కానీ మనం ఇస్తున్నప్పుడు ఎవరైనా తీసుకుంటున్నారంటే మనం నేను ఇచ్చేవాడిని అనుకోకుండా మనం ఏమనుకోవాలా నాకు ఇచ్చేటువంటి అవకాశం ఇతను కలిగిస్తున్నాడు. ఈ రకంగా మనం భగవాన్ నామం జపం చేసేప్పుడు మనం వినయాన్ని కలిగి ఉండి ఇతరులకి అంత ఇంత చేసేటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకు కలిగిస్తున్నాడు అనేటువంటి భావంతో ఉన్నట్లయితే మనం జీవితం ఆఖరి దాకా కూడా మనం భగవన్ నామాన్ని జపం చేయగలుగుతాం. అనంతరం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి